ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో జయముధీరయే నష్టప్రాయేషు బద్ధేషు నిత్యం భాగవత సేవయ భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే.
శ్రీమద్భాగవతం పదవ స్కందం 64వ అధ్యాయం మొదటి శ్లోకం నాతో పట్టనండి.
శ్రీ బాదరాయణీర్వాచ ఏకదోపవనం రాజన్ జగ్ముర్ యదుకుమారకాః విహర్తుం సాంభ ప్రద్యుమ్న చారు భాను గదాదయః. శ్రీ భాదరాయణీర్వాచ ఏకదోపవనం రాజన్ ఏకదోపవనం రాజన్ జగ్ముర్యదుకుమారకాః జగ్ముర్యదుకుమారకాః విహర్తుం సాంబ ప్రద్యుమ్న విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారు భాను గదాదయః. శ్రీ భాదరాయణేర్వాచ ఏకదోపవనం రాజన్ జగ్ముర్యదుకుమారకాః విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారు భాను గదాదయః.
అనువాదం భాష్యము శ్రీల ప్రభుపాదులు వారిచే ప్రభుపాద. శ్రీ బాదరాయణి పలికెను. రాజా ఒకనాడు సాంబుడు ప్రద్యుమ్నుడు చారుడు భానుడు గదుడు మున్నగు యదుకుమారులు విహారార్థం ఒక ఉపవనమునకు పోయిరి. భాష్యం ఈ అధ్యాయమునందు వర్ణింపబడిన నృగమహారాజు చరిత్రము గర్వితములగు రాజులందరకు గంభీరమైన ఉపదేశము నొసగటకే ఉద్దేశించబడినదని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. శ్రీకృష్ణుడు కూడా ఐశ్వర్యముచే గర్వితులైన తన వంశీయులకు కూడా ఈ సంఘటన ద్వారా ఉపదేశము నొసగెను.
అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహిం దదాతి స్వదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగనా రఘునాథాన్వితం తాం సజీవం సహాద్వైతం సావదూతం పరిచన సహితం కృష్ణ చైతన్యదేవం ஸ்ரீராதா கிருஷ்ணபாதான் சகனலலிதா ஸ்ரீ விசாகாநிதாம்ச நம ஓம் விஷ்ணுபாதாய கிருஷ்ணப்ருஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமிநிதி நாமினே நமஸ்தே சாரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாஷ்சாத்ய தேசதாரிணி ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதார ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே ஹரே. ఈ అధ్యాయం పేరు నృగమహారాజు శాప విమోచనం. ఇక్కడ భాష్యము చిన్నదైనప్పటికీ ఇక్కడ ఎంతో లోతైన విషయం శ్రీ ప్రభుపాద గారు తెలియజేస్తున్నారు. మనం ఈ భౌతిక జగత్తులో ఎన్నో రకాలుగా ప్రభావితం అయి ఉన్నాం. ముఖ్యంగా మూడు గుణాల చేత ప్రభావితం అయి ఉన్నాం. ఈ మూడు గుణాలు మనపై ఎలా ప్రభావం చూపిస్తాయి, మనకి చీడు చేస్తూ ప్రభావం, మంచి ప్రభావం వచ్చు, చెడు ప్రభావం వచ్చు. సో మనపై ప్రభావం చెడుగా ప్రభావం చేయటం ఎలా జరుగుతుంది? ఈ మూడు గుణాలు ఆరు శత్రువుల్ని తయారు చేస్తుంది మనకి. మనందరం కూడా పుడితేనే ఈ ఆరు శత్రువుల్ని ఆరుగురితో శత్రుత్వం చేసుకొని వచ్చాం. ఇక్కడ ఎవరు ఆరు శత్రువులు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. ఈ ఆరు శత్రువులు ఎప్పుడు మనపై ప్రహారం చేస్తుంటారు, అటాక్ చేస్తుంటారు. సో ఇక్కడ ప్రత్యేకంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ గర్వం అనే విషయం, ఈ గర్వం అనేది ఎలా మనపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. సాధారణంగా ఎవరైతే పుణ్యకార్యాలు చేపట్టరో, భక్తి కార్యాలు చేయరో, వాళ్ళపై బాహ్యంగా ఈ ప్రభావం మనకు కనబడుతూ ఉంటుంది. బాహ్యంగా వాళ్ళ గర్వాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తుంటారు. కానీ ఎవరైతే పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు చేస్తుంటారో, చేపడుతుంటారో, వాళ్ళకి ఇది బాహ్యంగా కనబడకపోయినప్పటికీ సూక్ష్మంగా ఇవి మనకి వ్యక్తమవుతుంటాయి. సో ఇక్కడ విషయం చాలా సూక్ష్మమైన విషయం. మృగమహారాజు చాలా పుణ్యాత్ముడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. కానీ ఆయనలో కూడా ఒక ఈ గర్వాన్ని కృష్ణుడు గుర్తించారు. సో కృష్ణుడు ఎప్పుడు అందరి శ్రేయోభిలాషి, ఏదైనా శత్రువు ఉంటాడో దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. దాన్ని మనకి మనకు కనపరుస్తారు. సో ఇక్కడ కూడా ఇదే విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మృగమహారాజు తన గర్వాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడనే విషయం ఈ వచ్చే శ్లోకాల్లో మనకి ప్రస్తుతం అవుతుంది. ఇక్కడ ఆయన చూపించే గర్వం ఏంటంటే, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, నేను గొప్పవాడిని. కృష్ణుడితో అంటారు ఆయన, ఆయన ఒక శాపం వల్ల, ఆయన చేసిన ఒక చిన్న తప్పు వల్ల శాపగ్రస్తుడై ఒక చిన్న ఒక బలిలాగా ఆయన జన్మించి జన్మం తీసుకొని తన పూర్వజన్మ అంతా ఆయన గుర్తుంది, స్మరణలో ఉంది. కానీ అక్కడికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు తన ఈ బాలలంతా కూడా, కృష్ణుడి యొక్క కుమారులంతా కూడా విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద బావిలో నీళ్లు లేవు, కానీ ఇది ఒకటే ఉందన్నమాట. వాళ్ళు ఆడుతున్న ఆ బంది ఆ బావిలో పడిపోవటం వల్ల వాళ్ళు అది చూడటం జరిగింది. సో అప్పుడు కృష్ణుడు రావటం ఇదంతా సంభవిస్తుంది. తర్వాత అధ్యాయాలు, తర్వాత శ్లోకాల్లో అన్ని మనకి అర్థమవుతాయి. సో అక్కడ ఈ నృగుడు కృష్ణుని చూస్తేనే ఎంతో ఆనందిస్తూ ప్రార్థనలు చేస్తుంటాడు. ఆ ప్రార్థనలో కనబడుతుంది ఆయన యొక్క గర్వం. ఆయన అంటారు, మీ అందరికీ మీకు తెలిసిన విషయమే, నేను ఎన్నో పుణ్యాలు చేశాను, బ్రాహ్మణులకు ఎంతో బాగా వాళ్ళని సేవించుకున్నాను. మీకు తెలిసిన విషయమే, నేను పుణ్యాలు చేస్తుంటాను, బ్రాహ్మణులు సేవిస్తుంటాను. సో అక్కడ ఆచార్యులు వర్ణిస్తారేంటంటే అదే గర్వం. అక్కడ సూక్ష్మంగా ఎవరైనా నిజంగా ఆధ్యాత్మిక కార్యాలు చేస్తారో వాళ్ళు చెప్పుకోరన్నమాట. చెప్పుకోవటం అంటే చెప్పే విధానం కూడా నేను చేస్తున్నాను ఆ భావన. సో ఇక్కడ అలా ఏంటి, నేను ఈ పుణ్యకార్యాలు చేశాను కాబట్టి నాకు నా హక్కు అనమాట, మీరు నాకు దర్శనం ఇచ్చారు, ఈ పుణ్యకార్యాలు చేశాను కాబట్టి నా హక్కు ఇది. ఏంటి, నేను అన్ని సుఖాలను అనుభవిస్తాను. సో ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే హక్కు, రైట్. ఇంగ్లీష్లో అంటారు రైట్ ఇస్ మై మైట్, రైట్ ఇస్ మైట్ అంటారు. కానీ ఈ హక్కు మనకి లేదు. సో కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతారు, ఇది అందరికీ బాగా తెలుసు కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు. భగవద్గీతలో ఏమిటది, మన హక్కు ఎక్కడుంది, కర్మణ్యేవాది కారస్తే. మన హక్కు ఎక్కడ, ఓన్లీ కర్మ చేయటంలో, దాని ఫలితంలో కాదు. నేను కర్మ చేశాను కాబట్టి ఈ ఫలితం నాకు రావాల్సిందే, ఆ హక్కు లేదు. సో ఇక్కడ నృగుడు ఏమంటున్నా అంటే, శిశురాధా గోవింద అష్ట సఖీ వృంద కీచ. నృగుడేమనుకుంటున్నాడు, నేను పుణ్యకార్యాలు చేశాను, నాకు హక్కు అనమాట, నాకు స్వర్గలోకం రావాలి. కృష్ణుడు కూడా నాకు కనబడ్డాడు, నా హక్కు అది. కానీ ఆయన మర్చిపోయాడు. ఆ హక్కు ఎలా లభించింది ఆయనకి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వర్ణిస్తారు, ఆయనకు లభించింది ఆ హక్కు, పూర్వం ఒక బ్రాహ్మణుడు వచ్చేసి, ఒక వైష్ణవుడు వచ్చి, నేను ఇలా మాకు విగ్రహాలు ఉన్నాయి, దాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాను, ఒక మందిర నిర్మాణం కావాలి, మీ సహాయం కావాలి అని అడిగారు. సరే సహాయం ఇస్తానన్నారు. సో సహాయం చేయటం వల్ల ఆయన సంతృప్తుడై, నీకు నీకు ఖచ్చితంగా నీ జీవితంలో కృష్ణుడు దర్శనం ఇస్తాడు అని ఆయనకి దీవెనిచ్చారు. దానివల్ల ఆయనకి ఆ రూపంలో అయినా కృష్ణుడికి దర్శనం లభించింది. కృష్ణుడి దర్శనం లభించడం అంత చిన్న విషయం కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నృగం ఏమనుకుంటున్నాడంటే, నేనేదో పెద్ద గొప్ప కార్యం చేశాను కాబట్టి నాకు హక్కు దొరికింది కృష్ణుని చూడడానికి. చాలా సూక్ష్మమైన విషయం. కృష్ణుడి దర్శనం లభించింది కానీ నేను చేయటం వల్ల అనుకుంటున్నాడు, కానీ ఆ వైష్ణవుడి యొక్క కృప వల్ల అనుకోవట్లేదు. సో ఇది చాలా సూక్ష్మమైన విషయం, మనస్సుకు సంబంధించిన విషయం. బాహ్యంగా ఆ శ్లోకాలు కనుక మనం తర్వాత వచ్చే శ్లోకాలు చూస్తే ఎంతో వినయాన్ని కనబరుస్తున్నారు, కానీ దాంట్లో సూక్ష్మంగా గర్వం దాంట్లో ఉందన్నమాట, సమ్మిళితమై ఉంది దాంట్లో. సో ఇది దశమస్కంద భాగవతం అంటే ఇంకా ఉన్నతమైన స్థాయిలో మనం మని మని పరిశీలించుకునే అవకాశాన్ని కల్పిస్తుంటుంది. వీటిలో ప్రస్తుతున్న ఘట్టాల్లో మనం నేర్చుకోవాల్సింది ఈ సూక్ష్మంగా ఉండేదన్నమాట ఇది. సో ఈ హక్కు అనేది మనం కోరుకుంటుంటాం, నేను ఇది చేశాను కాబట్టి నాకు అది కావాలి, ఇన్నేళ్ళు నేను ఇది చేశాను కాబట్టి నాకు అది రావాలి. కానీ ఆ హక్కు మనకు లేదు, మనకి ఆ హక్కు లేదు. చేయటానికి హక్కు ఉంది కానీ నాకు ఫలితాలు రావాలనే హక్కు మనం లేదు. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో, ఈ ఉన్న కలుషితమైన సమాజంలో దీని గురించి అన్నీ జరుగుతున్నాయి కదా, హక్కు పోరాటాలు, ఈ గర్జన ఆ గర్జన, మా హక్కులు మీ హక్కులు, వీటి గురించే ఎప్పుడు ఏదో ఒక ఉద్యమాలు చేపడుతున్నారు జనం సమాజంలో, హక్కులకు హక్కుల పోరాటం. కానీ కృష్ణుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీ హక్కులు ఏంటి, మీరు ఓన్లీ కర్మ చేయటం, వేరే దానిపై హక్కు లేదు మీకు. ఇప్పుడున్న లైక్ నృగుడు పరిస్థితి చూస్తున్నా, ఆయన అనుకుంటున్నాడు నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను కాబట్టి నా హక్కు, నేను స్వర్గలోకాలకు వెళ్ళాలి, ఇంకా అనుభవించాలి దాన్ని. ఈ స్వర్గలోకాలు వెళ్ళాలనే భావన ఈ మన శాస్త్రజ్ఞులు కూడా ఉంది, వాళ్ళు కూడా అనుకుంటున్నారు నేను స్వర్గానికనే వెళ్ళటానికి మాకు హక్కు ఉంది, మేమే ఆ హక్కుని మనం తెచ్చుకుంటాం, మేము చంద్రలోకం చంద్రమండలం వెళ్తాం, ఆ గ్రహంకి వెళ్తాం, ఈ గ్రహంకి వెళ్తాం. కానీ ఇదంతా కూడా వాళ్ళ గర్వంతో చేస్తున్న పనులు, మా హక్కు అనుకుంటూ చేస్తున్న పనులు. కానీ త్రిశంకుడు మనకు తెలుసు కదా, ఆయన కూడా ఎంతో ప్రయత్నం చేశాడు చంద్రమండలానికి, స్వర్గానికి వెళ్ళటానికి ఎంతో కష్టాలు పడ్డాడు. సో అలాంటి త్రిశంకుకే కుదరని అంత గొప్ప విశ్వామిత్రుడు లాంటి గొప్ప మహర్షి నుంచి, బ్రహ్మర్షి నుంచి ఆయన ఆ వెళ్ళటం కుదరలేదు. మనం ఈ సైంటిస్ట్ మేమేదో ఒక డబ్బా తయారు చేసాం దాంట్లో వెళ్ళిపోయామంటే ఎలా నమ్మేది? ఇది మూర్ఖత్వం. సో దీన్ని మనం, ఇదంతా కూడా గర్వం నుంచి వస్తున్నాం, నా హక్కు, హక్కు నుంచి వస్తుంది. సో అందుకే మనం దీన్ని సూక్ష్మంగా దాన్ని గ్రహించాలి. మనం చేస్తున్న పనుల్లో, పుణ్యకార్యాల్లో ఈ గర్వం రాకుండా చూడాలి. ఇక్కడ ఇంకో రెండో విషయం ఏంటంటే, కృష్ణుడు అంటున్నారు, ఇక్కడ ప్రభుపాద తాత్పర్యంలో అంటున్నారు, ఈ ఇలాంటి భావన పుణ్యకార్యం చేయటమే కాదు ఆధ్యాత్మిక కార్యాల్లో కూడా వస్తుంది. ఇది మనం గమనించాలి. కార్యాలు మూడు రకాలుగా ఉంటాయి, సకామకర్మ, వికర్మ, ఫస్ట్ వికర్మ, సకామకర్మ, నిష్కామకర్మ. సో వేదాలని, ఈ వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా కూడా అయితే సకామకర్మలు చేస్తారు లేకపోతే నిష్కామకర్మలు చేపడతారు. సో మనం భక్తిని ఆచరించాం కాబట్టి మనం నిష్కామ కర్మకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సమాజంలో అందరూ అనుకుంటారు ఈ నిష్కామ కర్మ సకామ కర్మ ఒకటే అనుకుంటారు, ఒకటే స్థాయి అనుకుంటారు, కానీ చాలా తేడా ఉందండి. మనం జపమాలు పెట్టుకుంటాం, భగవద్గీత చదువుతాం, ఏదో మంత్రాలు చదువుతుంటాం, పూజ చేస్తుంటాం, ఆరాధన చేస్తాం, వేరే గుళ్ళో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి కనపడడానికి బాహ్యంగా. వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతుంటారు, ఏదో పుస్తకాలు చదువుతుంటారు, ఏదో పూజలు చేస్తుంటారు, కానీ అక్కడ ఎంతో తేడా ఉంది. అది సకామకర్మ, ఇది నిష్కామకర్మ, అకర్మ. తేడా ఏమిటంటే ఆ కర్మల్లో వాళ్ళు ఈ భౌతిక సుఖాల్ని ఆశిస్తుంటారు, భౌతికంగా అనుభవించాలనే ఆలోచనతో వాళ్ళు చేపడతారు. ఈ నిష్కామ కర్మ ఏమిటి? కేవలం భగవంతుడి సంతృప్తి కోసం చేపట్టే కార్యాలు. అయితే సకామ కర్మలో సహజంగానే కొంచెం గర్వం వచ్చే అవకాశం ఉంది, గర్వం పెరుగుతుంది, ఓ నేను సాధించాను, నేను చేశాను అంటాం. కానీ నిష్కామ కర్మలో ఇలాంటి దానికి చూటు తక్కువ, కానీ ఇవి కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి భావనలు కూడా. ఇక్కడ కృష్ణుడి యొక్క కుమారులు, స్వయంగా ఆయన కుమారులు, కృష్ణుడు వాళ్ళు కూడా గర్వాన్ని గుర్తించారు. సో ఇది ఎలా వస్తుంది గర్వం? ఈ భక్తి కార్యాలు చేస్తూ కూడా గర్వం ఎలా వస్తుంది? భక్తి కార్యాలు చేస్తే గర్వం ఉండకూడదు, కానీ ఎలా వస్తుంది? ఎందుకంటే ఇంకా కలుషితాలు ఉన్నాయి కాబట్టి. ఈ భక్తి, ఈ గర్వం ఎలా పుడుతుంది? మనం భగవంతుడికి దగ్గర అవుతున్నాం, మనం విగ్రహాలు సేవ చేస్తున్నాం, లేదా నామ సేవ చేస్తున్నాం, లేకపోతే ఒక పెద్ద సన్యాసికి సేవ చేస్తున్నాం, లేకపోతే గురువు సేవ దగ్గరలో ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు మనలో ఇంగ్లీష్లో ఫెమిలియారిటీ అంటారు, మనం ఆయనకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి నన్ను మించిన వాళ్ళు లేడు అనుకుంటాం, లేకపోతే ఆయనతో నేను సమానం అనుకుంటాం అప్పుడప్పుడు. తద్వారా మనకి ఆ గర్వం పుట్టుకొస్తుంది ఈ భక్తి కార్యాల్లో కూడా. అందుకే దాన్ని మనం పరిశీలించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకు అలాంటి అవకాశం దొరికినప్పుడు ఇది నాకు అర్హత లేదు కానీ ఏదో భక్తుల కృప వల్ల నాకు ఈ అవకాశం దొరికిందని భావించినప్పుడు ఆ గర్వం రాకుండా ఉంటుంది, లేకపోతే ఇది చాలా సహజంగా ఇవి వచ్చేస్తుంటాయి. ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తారు, ఒక గాడిదట ఊరేంపు కోసం అని ఒక విగ్రహాన్ని దాని బాగా ముస్తాబు చేసి మంచి అలంకరించి ఆ విగ్రహాన్ని పెట్టి ఊరేగింపులో తీసుకెళ్లారు, ఆవులు ఇవన్నీ లేకపోవటం వల్ల. ఆ ఊరేగింపులు ఏమవుతుంది, భగవంతుడి విగ్రహం ఉంది కాబట్టి అందరూ పూలు మాలేస్తున్నారు, ప్రణామాలు చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సో ఇదంతా వెళుతుంది అన్ని చోట్ల. సో ఆ గాడిద యజమాని తర్వాత మళ్ళీ ఆ గాడిని వాడుకుందాం అనేసరికి గాడిది పనిచేయట్లేదు, కదలమంటే కదలట్లేదు. ఎందుకు? గాడిది అనుకుంది నేను ఇంత పెద్దవాడిని అయిపోయాను, ఇంత ఎదిగిపోయాను, వీడికి ఎందుకు పనిచేయాలని. ఎందుకంటే అక్కడ చేస్తున్న అందరు ప్రణామం చేస్తున్నారు, దండవత చేస్తున్నారు అని నాకు చేస్తున్నారు అనుకుంటుంది. ఆ పూలమాల వేస్తుంటే నాకేస్తున్నారు అనుకుంటుంది. అప్పుడు ఆ గర్వం పెరగటం వల్ల అనుకుంది నేను ఇలాంటి నీచమైన పనులు ఎందుకు చేయాలి, నేను చాలా ఎదిగిపోయాను ఎప్పుడు. ఎందుకు ఆ గాడి చేసిన పని ఏమిటి, సాక్షాత్ భగవంతుడి విగ్రహాన్ని మోసుకుంటూ వెళుతుంది. కానీ ఆ పనిలో కూడా ఆ భగవంతుడి యొక్క ఆ సేవలో కూడా చూసుకోండి గర్వం వస్తుందన్నమాట. ఇది చాలా భక్తులుగా మనం భక్తిని ఆచరించి అభ్యాసించే వాళ్ళుగా మనం దీన్ని బాగా గుర్తించి పరిశీలించి దాన్ని మనం దాని నుంచి అధిగమించాలి. లేకపోతే ఏమిటి, ఇంగ్లీష్లో సామెత ఉంది, ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. ఈ గర్వం ఎప్పుడు, గర్వం వచ్చిందంటే పతనం ఖాయం అని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, ఈ గర్వం విషయంలో. అయితే ఇవన్నీ ఎలా మనం అధిగమించాలి, ఈ గర్వం ఇవన్నీ కూడా మన భక్తి జీవితంలో ఎలా అధిగమించాలి. అలాగే మనం ప్రచారం కానీ వెళుతుంటాం, వాళ్ళు కొన్ని పుణ్యం అనుకుంటూ వాళ్ళు డొనేషన్లు ఇవ్వటమో మన నుంచి వినటమో ఏమైనా బుక్స్ కొనటమో చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఆ గర్వాన్ని ఎలా మన ప్రచారం ద్వారా వాళ్ళకి మన నిజ అంటే మన ఉదాహరణగా వాళ్ళని ఎలా మార్చగలగాలి. శ్రీ ప్రభుపాద మనకు చూపించారు ఈ శ్లోకం. ప్రభుపాద చెబుతుంటారు తరచు, దాని గురించి చెబుతుంటారు. తత్తేను కాంపాం సుసమీక్షమాను భుంజాన ఏవాత్మకృతం విపాకం. భుంజాన, ఈ గర్వం పోవాలంటే మనలో ఆ సహజమైన ఆ వినయం పెరగాలంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే నేను అనుభవిస్తున్నాను భుంజాన. ఏమనుభవిస్తున్నా? కృతం విపాకం, ఏవాత్మకృతం, ఆత్మకృతం. సహజంగా నేను చేసిన ఎన్నో మనం కార్యాలుంటాయి, ఇవి భౌతికమైన కార్యాలు, వాటి నుంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తుంది. కర్మ సిద్ధాంతం ఏంటి, మనం ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ వస్తుంది, సహజంగా జరుగుతుంది. సో దాన్ని మనం స్వీకరిస్తాం. ఏవాత్మకృతం, అది పుణ్యకర్మలైనా పాపకర్మలైనా దాన్ని మనం స్వీకరిస్తాం, అనుభవిస్తాం దాన్ని మనం. అంటే ఎలాగో అనుభవిస్తారు అందరూ, కానీ భావన ఏంటి, ఎస్ ఐ డిజర్వ్ ఇట్, నేను ఎస్ దీన్ని అనుభవించాలి, నేను అనుభవించాల్సిందే. ఇది తరచు అనుకుంటారు, ఇది నాకెందుకు అవుతుంది, నేను ఇంత మంచివాడిని, ఇలాంటి కష్టాలు నాకెందుకు వస్తున్నాయి. సో ఇది మనం అనుభవించాల్సిందే. కృతం విపాకం, నేను చేసుకున్నాను కాబట్టి. సో ఇక్కడ ఏమంటున్నారు, కృతం విపా ఏవాత్మకృతం, ఈ భౌతిక కర్మలు పుణ్యం పాపం కూడా, పుణ్యం ద్వారా వచ్చే సుఖాన్ని కూడా మనం టాలరేట్ చేయాలంటారు, దాని సహనంతో ఓర్చుకోవాలంటారు. అరే సుఖాన్ని టాలరేట్ చేయటం ఏంటి, అదే భగవంతుడు అంటున్నారు, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద తాం స్థితిక్ష భారత తితిక్ష్వ. ఈ సహనశీలత ఉండాలి, సహనంతో మనం సుఖాన్ని అనుభవించాలి, సహనంతో దుఃఖాన్ని కూడా అనుభవించాలి. సహనంతో దుఃఖాన్ని అనుభవించడం అర్థం చేసుకోవచ్చు. సో సహనంతో సుఖాన్ని అనుభవించడం ఏంటి, ఎందుకంటే అది భౌతిక సుఖం కాబట్టి. సహనంతో సుఖాన్ని కూడా అనుభవించడం అది భౌతికం కాబట్టి, ఎందుకంటే అది తాత్కాలికం కాబట్టి. సో ఈ భావన ఉండాలి. ఈ భావన చాలా గాఢంగా ఉన్నప్పుడు మనం ఎదుగుతాం అన్నమాట. దీన్ని మేము సహిస్తున్నా అంటే ఇది ఈ సుఖం, ఈ శరీరం ద్వారా పొందే ఏదైనా సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా నేను సహించాలంటే తాత్కాలికంగా. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం జరగకూడదు. అది భౌతిక భావన ఉన్న వాళ్ళు కనపడే విషయం అన్నమాట వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక కార్యాలు వీటికి అతీతం. ఈ ఆధ్యాత్మిక కార్యాలు మనం చేస్తున్నప్పటికీ పూర్వం మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎన్నో కర్మలు చేస్తుంటాం, వాటి ఫలితాలు వస్తుంటాయి. విపాకం మనం వీటిని అనుభవించాలి. పాకం అంటే తెలుసు కదా మనకి, ఇది స్వీట్ చేస్తుంటాం పాకం, అలాగే ఇది విపాకం. మనం దాన్ని మంచి ఫ్రై అవ్వాలి కృష్ణుడి కోసం, ఈ కష్టాలు అనుభవిస్తూ. అప్పుడు మనకి భక్తిలో ఉన్నతి చెందటానికి ఇలాంటి శత్రువులు ఏదైతే ఉన్నారో కామ క్రోధ మోహ మత్సర్యాల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. దీన్ని అనుభవిస్తుండాలి, కంప్లైంట్ చేయకూడదు, ఇది ఒక కృపగా భావించాలి. అనుకంప, ఇది నీ కృప, మాకు ఇస్తున్న ఈ కష్టాలు మీ కృప అని అనుకోవాలి. నృగ అని అనుకోలేదు, నృగ అట్లా అనుకోలేదు, నేను చేశాను ఇది నా, నేను ఎంతో కష్టపడి పుణ్యకార్యాలు చేశాను, నేను దాన్ని అనుభవిస్తాను అంది ఆయన భావన. కృష్ణుడు కనపడినప్పటికీ, కృష్ణుడు కనపడు ఆయనతో మాట్లాడుతున్నప్పటికీ ఆయనలో భావన అలా ఉంది. సో ఈ భావన మనం దాంట్లో మనలో పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంకో ఇక్కడ ఇక్కడ పదం వాడుతున్నాం, సుసమీక్ష మానం. మనం ఎదురు చూస్తుండాలి భగవంతుడు కృప కోసం. అప్పుడు మనకు దాన్ని కోరుకుంటుండాలి. వర్ణాశ్రమ ధర్మంలో వర్ణాశ్రమ అంటే వర్ణాలు ఆశ్రమాలు, దాంట్లో ఉన్నతమైన వాళ్ళు ఎవరు, టాప్ మోస్ట్ సన్యాసి. దానికి మొత్తం దానికి నాయకత్వం ఈ మొత్తం వర్ణాశ్రమం వహించడానికి సన్యాసి అన్నమాట. మరి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎప్పుడూ భ్రమణ చేస్తుండాలి. దీంట్లో ఒక అర్థం ఉందన్నమాట, భక్తుల యొక్క లక్షణంలో ఒక లక్షణం అనికేతన. అనికేతన అంటే ఒక్క దగ్గర స్థిరంగా మనం మన స్థిరపడిపోవాలని మనం కోరుకోం భౌతిక జగత్తులో. ఈ భౌతిక జగత్తులో ఎలా అయినా ఏ పరిస్థితులు అయినా స్థిరపడడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. ఆ భక్తులున్నవాడు అలా ఉండాలి. స్థితపడడం అంటే ఏంటి, ఈ శరీరం అయితే అవ్వచ్చు, ఓ ఇది నా మంచి శరీరం లభించింది దీంట్లోనే ఉండిపోవాలి నేను అని భావన ఉండకూడదు. ఉండటానికి మంచి సౌకర్యాలు ఉన్నాయి దీంట్లోనే ఉండిపోవాలి అని అనుకోకూడదు. నేను చేసిన కర్మ వల్ల నాకు ఉన్నత లోకాలు లభించాయి అక్కడ స్థిరపడిపోవాలి అని కూడా అనుకోకూడదు. సో ఈ సన్యాసి అనతను ఈ లక్షణాన్ని బాగా తీసుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ బాగా చూసుకుంటారు, ఆయన బాగా పూజిస్తారు, బాగా గౌరవం ఇస్తారు, సేవలు చేస్తుంటారు. సో ఆ భావన వాళ్ళకి అందుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఓ ఇక్కడ నన్ను చూసుకునేవాడు బాగున్నారు, నేను ఇక్కడ స్థిరపడిపోతే బాగుంటుంది, దాన్ని అధిగమించాలి. సో అందుకే సన్యాసి ఎక్కువ కాలం ఉండరు. నిన్న బృహత్ భాగవత భక్తి భాగవత బృహత్ మృదంగ మహారాజ్ ఓకే మహారాజ్ ఆయన్ని నిన్న క్లాస్లో అడిగారనమాట అందరూ, మీరు ఉండిపోండి ఇక్కడ, లేదు నేను సన్యాసిని తిరగాలి. ఇది సన్యాసి భావన, వాళ్ళు పరిభ్రమిస్తున్నాడు, వాళ్ళకి ఎంత గౌరవం లభించినా ఇది ఏంటంటే ఒక దాన్ని భగవంతుడి యొక్క ప్రతినిధిగా దాన్ని స్వీకరించి భగవంతుడు అర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ భావన కలిగి ఉండాలి. దాని అనికేతన అంటారు, దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు, స్థిరపడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే మనం ప్రతిరోజు చదువుతుంటాం, ఐనందతనుజ కింకరం పతితం మాం విషమి భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. స్థిత,
మనంతా కూడా సెటిల్ అయిపోయావా సెటిల్ అయిపోయావా అని అడుగుతుంటారు. మీ అబ్బాయి సెటిల్ అయిపోయాడా, మీ అమ్మాయి సెటిల్ అయిపోయిందా? ఈ సెటిల్మెంట్ భక్తుడిగా మనం కోరుకునేది ఏంటి? భక్తుడిగా మన సెటిల్మెంట్ ఏంటి? ఈ శ్లోకం చెప్తుంది భక్తుడిగా సెటిల్మెంట్ ఏంటి? స్థితధూళి సదృశం విచింతయ. స్థితధూళి భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర ఒక రేణుగా, ఒక అక్కడ మన సెటిల్మెంట్ మనం కోరుకుంటున్నాం. ఈ 14 లోకాలు కాదు, ఈవెన్ వైకుంఠం కాదు, అక్కడ కాదు ఇక్కడ కాదు, కేవలం భగవంతుడి యొక్క పాదాలు, పాదరేణువుగా, అది మన నిజమైన సెటిల్మెంట్. ఒక శుద్ధ భక్తుడు కోరుకోవాల్సిన సెటిల్మెంట్. ఇంకెక్కడ మన సెటిల్ అయినా అది అశాశ్వతమే. ఇంకా మనకు అక్కర్లేదు, సౌకర్యంగా ఉన్నా, కొంచెం సుఖాలు మనకి ఇస్తున్నా మనకు అక్కర్లేదు అనే భావాన్ని పెంచుకోవాలి. అందుకే రోజు మనం చదువుతుంటాం, మనం ప్రార్థిస్తున్నాం, ఓ నందతనుజ, నందమహారాజ్ కుమారుడా, నాకు ఈ అవకాశం ఇవ్వండి, నాకు సెటిల్మెంట్ మీ పాదాల దగ్గరే కావాలి, ఇంకెక్కడ అవసరం లేదు. ఇది శుద్ధ భక్తి భావన. ఆ సెటిల్మెంట్ కోసమే మనం ప్రయత్నం చేయాలి. ఇంకా వేరే ఏ సెటిల్మెంట్ అయినా సరే మనకి అశాశ్వతం, మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది సుఖంగా ఉన్నా సరే, మరి భగవంతుడు ఎందుకంటున్నారు సుఖ దుఃఖే, ఈవెన్ సుఖాన్ని దుఃఖాన్ని ఎందుకు టాలరేట్ చేయాలంటారు? ఎందుకంటే అది సుఖం కాదు. మన మనసుకి సుఖంగా తోచినప్పటికీ అది సుఖం కాదు. అందుకే శ్రీ ప్రభుపాద దీన్ని మళ్ళీ 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 చెప్పేవాడు ఈ విషయం గురించి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మనం పొందే ఏ విస్తువు కూడా సుఖాన్ని ఇవ్వదు మనకి. సుఖం అంటాం కానీ అది సుఖం కాదు, ఆ దుఃఖమే మనకి మిగులుస్తుంది. ఇది ఆ జగత్ యొక్క లక్షణం. ఏ సంస్పర్శ జాబోగా దుఃఖ యోన ఏవతే. మన ఏ వస్తువు నుంచైనా సుఖాన్ని పొందాలనుకుంటే అక్కడ దుఃఖం పుట్టుకొస్తుందంట. సో భయంకరమైన జగత్తులో ఉన్నాం. లైక్ మనకు ఒక కథ తెలుసు, ఒక రాజు అనుకున్నాడు, నేను ఏది ముట్టుకుంటే, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. ఒక సాధు దగ్గర అడిగాడు, నాకు అలాంటి వరం ఇవ్వమని. వింటానికి చాలా బాగుంది, పట్టుకుంటే బంగారం అని కూడా సామెత ఉంది. వాడు ఏ పని చేస్తే అక్కడ బంగారమే, అది సుఖంగా తోచుతుంది. కానీ ఆ రాజుగారు అలా కోరుకొని ఆ సాధు సదాస్తు అన్నాడు. సో సుఖంగా ఉండింది, ఓ అది పట్టుకుంటే బంగారం, ఇక్కడ పట్టుకుంటే బంగారం. కానీ కొంతకాలం, కొంత సమయం తర్వాత ఆయనకు ఆకలి వేసింది. సో భోజనం తీసుకొచ్చారు, పట్టుకుంటే అది కూడా బంగారం అయిపోయింది. బంగారం రైస్ తింటామా? తిండి. సో సుఖం ఎక్కడుంది? సో బంగారం కోసం ఎంతో అగచాట్లు పెడుతున్నారు జనం, కానీ ఈ రాజుగారి దగ్గర ఎంతో బంగారం, కానీ సుఖం ఎక్కడుంది? సుఖం లేదు. ఈ భౌతిక జగత్తులో సుఖం అంతా కూడా రిలేటివ్ సుఖం. మనం పోల్చుకోవచ్చు, ఈయన సుఖపడుతున్నా అంటే ఈయన దానికన్నా కొంచెం సుఖం ఎక్కువ. మనకి ఆ ప్రభుపాద తరచు చెప్పే కథ అన్నమాట, తన లెక్చర్స్లో చెప్పేవాడు, పునర్మూషిక భవ. దాంట్లోకి ఎలాగొచ్చేసి చాలా సమస్యగా ఉంది ఈ పిల్లితో, ఎక్కడ బయటకు వెళ్ళాలంటే నేను స్వతంత్రం వెళ్ళలేకపోతున్నాను, బాగా నన్ను ఎప్పుడు చంపేస్తుందో తెలీదు, ఏం చేయమంటారు అని అడిగింది ఒక సాధువు దగ్గరికి వెళ్ళి. సాధువు అన్నారు, ఈ కష్టాలు అందరికీ ఉంటాయి, నువ్వు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే జపం చేయన్నారు. అది కాదు, ఇంకేమైనా చెప్పండి అన్న, నా దగ్గర ఇది ఒకటి ఉంది. సార్ నీకేం కావాలి నువ్వు అడుగు అన్న. భగవంతుడు కూడా అంతే, సలహా ఇస్తారు ఇది చేయమని, అది కాదు ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా నా దగ్గర లేదు, ఇదే సలహా నేను ఇస్తాను, నీకేం కావాలో చెప్పుకో అంటాడు. సో ఎలకు కూడా అంది అలాగే, సరే నేను ఈ మంత్రా ఇవన్నీ చేయటం నా వల్ల కాదు, నాకు ఒక పిల్లి శరీరం ఇచ్చేయండి దాంతో నా సమస్య తీరిపోతుంది అనుకున్నాడు. ఎలక నుంచి దాస్తు అని చెప్పి పిల్లిగా మారిపోయింది ఎలక. సో కొంతకాలం బయట బాగా ఎంతో ఆనందంగా తిరుగుతుంది. ఇంకో పిల్లలు వస్తాయి చూసావా, నేను ఒకప్పుడు ఎలకని ఏమనుకుంటున్నావు, పిల్లిని అయిపోయి నీతో సమానం అయిపోయాను అని తిరుగుతుంది. అంతేకాకుండా మిగతా ఎలకలపై అటాక్ కూడా స్టార్ట్ చేసింది. తన ఉన్న పరిస్థితి మర్చిపోయి ఎలకలపై ప్రహారం స్టార్ట్ చేసింది. అలా వెళుతుండగా కుక్క వచ్చింది మళ్ళీ. కనుక అమ్మో ఇది నాకన్నా గొప్పదని మళ్ళీ దాక్కుంది పిల్లి. ఇది ప్రతిసారి ఇది కనబడేసరికి ఆయన అనుకుంది ఇదేం పరిస్థితి బాగాలేదు, మళ్ళీ ఆ సాధు దగ్గరికి వెళ్ళాలని పోయి, ఈ పిల్లి శరీరంలో కూడా కష్టం ఉందయ్యా, ఆ కుక్క ఎప్పుడు మన దగ్గరికి వస్తుంది, ఆ కుక్క ఆ ప్రదేశం అంతా తందే అనుకుంటుంది, వెళ్తే మరుగుతుంది లేకపోతే అసలు రానివ్వద్దు, నేనేం స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాను, ఏం చేయమంటాను. మళ్ళీ సాధు అన్నాడు హరే కృష్ణ మంత్రం జపించు, ఇంకేమైనా చెప్పండి నా లేదు, నీకేం కావాలని చెప్పుకో అని అడిగాడు. నేను కుక్కను అయిపోతే బాగుంటుంది అన్నాడు. సరే కదాస్తు అన్నాడు. ఆ పిల్లి కుక్క అయిపోయింది, కుక్క అయిపోయి తిరుగుతుంది. కుక్క ఇప్పుడు అన్ని మిగతా కుక్కలతో తిరుగుతూ దానికి ఒక ప్రదేశం ఏర్పరచుకుంది, ఇది నా ఏరియా, ఎవరు వచ్చినా దాని మీద మొరగటం ఇవన్నీ చేస్తుంది. సో చాలా కొంతకాలం చాలా సుఖంగా గడిపేసింది. మిగతా కుక్కలంతా కూడా అడవి వైపు వెళుతుంటే అది కూడా వెళ్ళింది. కొంచెం ఇంకా లోనికి వెళ్ళిపోయేసరికి అక్కడ పెద్ద పులి కనబడింది. అమ్మో ఇది నాకన్నా శక్తివంతమైంది, ఈ సాధు ఏదంటాడు వద్దున్నాడు, ఇంకా అవన్నీ ఎందుకు, ఈ ఈ వనానికే నేను రాజైపోవచ్చు అని చెప్పేసి సాధు దగ్గరికి వెళ్ళింది. సాధు గారు మళ్ళీ సమస్యలు వచ్చాయి, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు నేను చూశాను, మరి నాకు అలాంటి దేహం ఇస్తే ఇంకా మీకు మీదకి రానవసరం లేదు అన్నాడు. ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఊరికే డిస్టర్బ్ చేయను, నాకు అదొకటి ఇచ్చేసి హయ్యెస్ట్ పొజిషన్ ఇచ్చేయండి అన్నాడు. సరే ఏం కావాలని అడిగాడు. సరే నన్ను పులి చేసేయండి, సింహం చేసేయండి లేకపోతే అన్నాడు. సిద్ధత ఆస్తు అన్నాడు. చేసి వెళ్ళిపోవాలిగా, మళ్ళీ ఇంకా నాకేం సమస్య లేదన్నాడు. పులిశరణ రాగానే ఆహా నాకు ఆహారం దొరికింది, నువ్వే నా ఆహారం అని ఆయన వైపు చూడటం చూశాడు. ఆ సాధువు స్వయంగా ఆ సాధువు అయిపోయాడు. అప్పుడు ఏమైంది, సాధువు చూశాడు, నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, ఇప్పుడు నన్నే మింగేయడానికి చూస్తున్నావు, పునర్మూషిక భవ అన్నాడు, మళ్ళీ ఎలకైపోవా అన్నాడు. సో ఇది మన భౌతిక జగత్తులో మనం పొందుతున్న సుఖం ఇలాంటిది. మనం ఒక స్థాయికి ఎదగాలనుకుంటాం, ఆ స్థాయిలో సంతృప్తి ఉండదు, ఇంకా ఎదగాలనుకుంటాం, ఇంకా ఎదగాలనుకుంటాం, ఇంకా ఎదగాలనుకుంటాం, ఇంకా ఆఖరిలో ఏమనుకుంటాం, మనం మనకు సహకరించే వాడినే తినేయాలనుకుంటాం, ఆయన్నే మింగేయాలనుకుంటాం. అదే మాయావాదులు చేసే పని. నేను ఒకటి అనుకుంటాడు, నేను రాజునవ్వాలి, నేను ఇది ఇవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి, అది అయిపోయినా సరే సుఖం లేదు. సో ఇంకేమనుకున్నాడు, నేనే భగవాన్ అయిపోతే పోలే అనుకున్నాడు. హిరణ్యకశ్యుడు కూడా అంతే, బాగా తపస్సు చేశాడు, ఎంతో శక్తిని పొందాడు, ముల్లోకాల్ని జయించాడు, ఇంకేం మిగిలింది, దేవుడైపోవాలి నేను ఆఖరికి. కానీ ముల్లోకాలు జయించడానికి ఆయన కలిగే ఇచ్చిన శక్తి ఎవరు, భగవంతుడే పరోక్షంగా. కానీ ఆఖరిలో నేనే భగవాన్ అయిపోవాలి అనే భావం. ఇలా మన జీవితంలో కూడా మనం ఈ భావనలో వచ్చేస్తుంటాము. మనం ఈ సుఖాన్ని అనుభవించే ఆ ప్రయాసలో ఏమైపోతుందంటే నేను భగవంతుని అయిపోవాలి, ఒకనొక స్థాయిలో అలా అనుకుంటాం మనం. సో చాలా డేంజరస్ అన్నమాట. సుఖ యాక్చువల్లీ దుఃఖాన్ని సహించటం తేలిక, కానీ సుఖాన్ని సహించడం చాలా కష్టం. సుఖాన్ని సహించడం చాలా కష్టం, దుఃఖాన్ని సహించడం, ఎందుకంటే సుఖం వస్తుంది కాబట్టి తర్వాత ఒకనొక సమయంలో సుఖం వస్తుంది. కానీ దుఃఖాన్ని సహించడం ఎలా, ఎందుకంటే దుఃఖాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఏమవుతుంటుంది, ఇంకా దుఃఖం రాబోతుందని భయం ఉంటుంది.
ఎందుకంటే ఇది సైకిల్ కాబట్టి. సో ఇలా మనం ఈ జగత్తులో ఎక్కడా కూడా స్థిరంగా ఉండిపోవాలని మనం కోరుకోకూడదు. ఏ పదవైనా సరే, ఒక ప్రదేశం అయినా సరే, ఒక శరీరం మంచి శరీరం అయినా సరే, ఇంకేదైనా సరే, ఈ భౌతిక జగత్తులో ఏది కూడా వాడి దూరంగా ఉండాలనుకోవాలి. అది సన్యాసి చేసే పని. అండ్ చైతన్య మహాప్రభు అన్నా అందరూ కూడా సన్యాసి అవ్వాలి అంటే అందరూ త్రిదండి పట్టుకుని తిరగమని కాదు, సన్యాసి భావన. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శిక్షార్థమేకం పురుష పురాణ. శిక్షార్థమేకం, చైతన్య మహాప్రభు అన్ని శిక్షణలు ఇచ్చారు కానీ ఒకానొక ముఖ్యమైన శిక్షణ ఏమిటి ఒక మాటలో చెప్పండి. శిక్షార్థమేకం, ఒకే ఒక శిక్షణ, ముఖ్యమైన శిక్షణ ఏం చెప్పండి ఎవరిని అడిగాను అనుకోండి, ఏమిటది? వైరాగ్య విద్య నిజభక్తి యోగ, వైరాగ్యం పెంచుకోవాలన్నా. మనందరూ కూడా సన్యాసి అయిపోవాలి. సన్యాసి అయిపోతుంటే సన్యాస భావన అంటే ఈ భౌతిక జగత్తులో అనుభవించడానికి ఏమీ లేదు, అనుభవించే ప్రయత్నం చేస్తే దుఃఖం మాత్రమే అనే భావన గట్టిగా కలిగి ఉండాలి. సో ఆ వస్తువులతోనో ఆ వ్యక్తులతోనో ఉన్నప్పటికీ వాటి నుంచి ఎంతవరకు వీలవుతే అంత మనం వాటి నుంచి సుఖ అనుభూతికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆ అనుభూతి ఉన్నా సరే వాటికి అతీతంగా ఉండాలి. అదే మనం చైతన్య మహాప్రభు మనకి బోధించడానికి వచ్చినారు. సో ఇవన్నీ సాధించాలంటే, ఈ గర్వాన్ని అధిగమించాలి, ఇవన్నీ చేయాలంటే మన వల్ల సాధ్యం కాదు. మన స్వప్రయత్నాలతో, మన ఓన్ మనోభావనలతో మనం దాన్ని సాధించలేము. అందుకే కృష్ణుడు దీన్ని ఎలా జయించాలనేది మార్గం భగవద్గీతలో బోధించారు. భగవద్గీత అంతా కూడా మనకి పరీక్షకు కావలసిన టెక్స్ట్ బుక్. పరీక్షలో ఏమొస్తాయి, ఈ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అన్నీ చెప్పారు. యాక్చువల్లీ వేదాలు అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్, కానీ దాంట్లో ఇప్పుడు మనకి స్కూల్కి వెళుతున్నప్పుడు, కాలేజీకి వెళుతున్నప్పుడు ఎన్నో పుస్తకాలు ఉంటాయి, ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ సాధారణంగా ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్గా ఏం చదువుతారు చెప్పండి? టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పటికీ ఎగ్జామ్స్ ముందు ఏం చదువుతారు? గైడ్స్ చదువుతాం కదా, పాత టెస్ట్ పేపర్లు చదువుతాం. టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పటికీ సంవత్సరం అంతా టెక్స్ట్ బుక్ చదువుతాం కానీ ఆఖరిలో గైడ్స్ టెక్స్ట్ బుక్స్ చదువుతాం. సో వేదాలన్నీ ఇచ్చారు భగవంతుడు, కానీ ఆఖరిలో మనకు ఒక గైడ్ కూడా ఇచ్చేసారు. సో ఆ వేదాలన్నీ చదివినా చదవకపోయినా ఈ గైడ్ అంటే మన ఆఖరి టెస్ట్లో ఎలా పాస్ అవ్వాలి, ఏం క్వశ్చన్స్ వస్తాయి అన్నీ చెప్పేశారు. అంతకాలేచే మామేవ స్మరణ్ ముక్తా కలేవరం, సింపుల్. అంతకాలం నన్ను స్మరిస్తే నా దగ్గరికి వస్తారు. ఎం ఎం వ్యాపి స్వరం భావం త్యజంతి అంతే, ఇంకేదైనా స్మరిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. టెస్ట్ పేపర్ ఆన్సర్స్ వచ్చేసాయి. కానీ కలియుగంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి ఇంకా దాన్ని ఇంత టెస్ట్ పేపరు, టెస్ట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ కూడా ఇచ్చినా ఆన్సర్ తప్పులు రాస్తున్నాం. మన జీవిత గమ్యం ఏంటంటే స్వర్గలోకానికి వెళ్ళాలి లేకపోతే ఇంకేదో అవ్వాలి అని రాస్తున్నాం. అంత క్వశ్చన్ జీవిత గమ్యం స్పష్టంగా బాగుంది చెప్తున్నా దాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఇప్పుడు కొంతమంది ఎంత బుద్ధిహీనులు అంటే, ఎంత డల్ స్టూడెంట్స్ అంటే, వాళ్ళకి ఎగ్జామ్లో చిట్టీలు అందించినా అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయబోయే ఇంకో దానికి రాసేస్తారు, లేకపోతే ఒక లైన్ రాసి పైన లైన్కి ఏదో కలుపుతారు. అది ఈ కలియుగంలో ఉన్న మన పరిస్థితి. ప్రాయణ అల్ప ఆయుష సభ్య కలోమస్మిన్ యుగేజన మంద సుమంద, చాలా లేజీ డల్ సుమందమతయో మంద భాగ్యాహి బాధ, అది మనకు మనం ఉన్న పరిస్థితి. అందుకే కృష్ణుడు ఇంత స్పష్టంగా మనకి ఇచ్చినప్పటికీ టెస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చి ఇవి నేర్చుకొని మీరు ఎగ్జామ్ రాసేయండి అని చెప్పినప్పటికీ ఎవరు సిద్ధంగా లేరు. అందుకే చైతన్య మహాప్రభు స్వయంగా మీతో పాటు నేను చూపిస్తాను ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి అని స్వయంగా ఆయన వచ్చి ఎగ్జామ్ ఆయన కూడా చదివి భగవద్గీత అంటే దాన్ని ఆచరిస్తూ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో మనం చూపిస్తున్నారు. ఆయనే కాదు, ఆయన ఇంకా ఆయనతో పాటు ఆయన పార్షదుల్ని ఆయన ఆచార్యులందరిని పిలిపించాడు. చూడండి, ఇదిగో నేనే కాదు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఇలా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు కూడా పాస్ అయిపోయారు అని చూపించారు. సో మీరు కూడా ఇలా భగవద్గీత చదివి దీన్ని ఆచరించి మీరు పాస్ అయిపోవచ్చు మీ జీవితంలో. స్థితధూళి సదృశం విచింతయ, భగవంతుడి యొక్క పాద పద్మాలు మనం చేరుకోవచ్చు అని చూపించారు. చాలా తేలిగ్గా చేశారు పద్మాలు. కానీ చైతన్య మహాప్రభు మన కోసం అంటున్నారు ఏంటి, నామ నామకారి బహుధా నిజ సర్వశక్తి ప్రార్పిత నియమిత స్మరణీయ కాల. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి చెప్పండి గట్టిగా. దుర్దైవం, ఓ ఇంత ఇచ్చినప్పటికీ దుర్దైవం ఈదృశం ఇహజాన అనురాగ, దీనిపై అనురాగం పుట్టట్లేదు. ఇంత తెలివి చేసినప్పటికీ అనురాగం పుట్టడం లేదు. అహో నా దురదృష్టం ఏంటి, దుర్దైవం ఈ దృశ్యం. ఇక్కడ చైతన్య మహాప్రభు ఎందుకు అంటున్నారు ఆ భావన, ఎందుకు అలా అంటున్నారు, అట్లీస్ట్ అలా అంటే భక్తులు కృప లభిస్తుంది. అయ్యో నాకు అనురాగం పెరగట్లేదు నామంపై అని ప్రార్థిస్తే భక్తుల కృప భగవంతుడి కృప లభిస్తుంది. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దానిపై అనురాగం పెరగాలి అనే ప్రయాస మనలో ఉండాలి. దేనిపై అనురాగం? భగవంతుడి నామంపై. అందుకే చైతన్య మహాప్రభు అన్ని బోధనలో అన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే నరుతుం దాస్ ఠాకూర్ అంటారు, జీవేర్ దోయ నామేర్ రుచి జీవేర్ దోయ. మన చైతన్య మహాప్రభు ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు అందరి యొక్క లక్ష్యాలు ఏమిటంటే ఒక మాటలో చెప్పాలంటే నామ రుచి, నామంపై రుచి పెరగటం. రెండవది జీవేర్ దయ. సర్వధర్మ సార్, మొత్తం మనం ఆచరించే ధర్మం యొక్క సారం ఏంటి, నామంపై రుచి పెంచుకోవాలి, ఇతరులపై దయగా చూపించారు. ఇదే మన జీవితం యొక్క పరమార్థం, దాని మించి ఏమి లేదు. సో ఇలా మనం ఈ లక్ష్యాన్ని ఎప్పుడు మనం స్మరిస్తూ ఉంటే మనం ఈ శత్రువులు ఏవైతే ఉన్నారో, కామ క్రోధ మోహం అది మత్సర్యాలు ఈ గర్వం ఇవన్నీ కూడా మనం జయించడానికి అవకాశం ఉంటుంది. మన శత్రువులు మనం గుర్తిస్తాం, మనం వాటిని వారిని జయించకపోయినప్పటికీ వీళ్ళు శత్రువులను గుర్తిస్తే మనం ప్రమత్తత చూపిస్తాం, అంటే మనం కొంచెం విజిలెంట్గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. సో ఇది మనకి మొదటి పాఠం భగవద్గీతలో అయితేనేమి భాగవతంలో అయితేనేమి, మనకు వచ్చే మనం ఎదుర్కోవాల్సిన శత్రువుల గురించి చెబుతూ ఉన్నారు. సో ఈ శ్లోకంలో కూడా నృగ మరియు కృష్ణుడి యొక్క కుమారుల్లో ఆ శత్రు ఎలా వాళ్ళపై ప్రభావం చూపించారు, గర్వం అనే శత్రు అనేది ఇక్కడ ప్రభుపాద చెప్పడం జరిగింది. ఇంకా మిగతా శ్లోకాల్లో మిగతా వాటిల్లో ఈ గర్వాన్ని ఎలా జయించాలనేది కూడా చెప్పడం జరిగింది. అది ఇవాళ శ్లోకంలో నేను అర్థం చేసుకున్న కొన్ని విషయాలు. ఎంత ఓపిక్గా విన్నారు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు, ఏమన్నా వ్యాఖ్యలు? భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క ధూళి, అంటే మనం లక్ష్యం చెప్పుకొస్తున్నాం, దాంట్లో స్థితధూళి అంటే భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క పాదరేణులుగా నేను ఆ స్థానం పొందాలి. లైక్ ఇప్పుడు అడిగామనుకోండి ఎవరైనా స్టూడెంట్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్ ఆఫ్ లైఫ్, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను అదే ఇది. సో అక్కడ ఏంటంటే మన అంబిషన్, మన జీవిత లక్ష్యం అదేనా? మీ ప్రశ్న అదేనా? నేను ఓకే, ఆ స్థానం చెందే ఆ స్థానం పొందిన వాళ్ళ లక్షణాలు ఏంటి, అదేనా మీరు అడిగేది? వెంటనే చెప్పుకొస్తారుగా, అంటే పై శ్లోకంలో చెప్తారు. మనకి వెంటనే ఇమీడియట్ లక్షణాలు కావాలండి, ఎందుకంటే ఈ లక్షణాలు అనేవి ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా చెప్పడం జరిగింది. భగవద్గీతలో 3 చోట్ల 4 చోట్ల చెప్పడం జరిగింది భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి. భాగవతంలో ఎన్నో చోట్ల దాని గురించి చెప్పారు. ప్రత్యేకంగా ప్రభుపాద బాగా నచ్చినవి ప్రతిసారి దాన్ని ప్రతి లెక్చర్లో అంటే ప్రతి లెక్చర్ కాకపోయినా చాలాసార్లు దాని గురించి చెప్పేది కపిలదేవుడు దేవతకిచ్చిన బోధనలో అక్కడ చెప్పుకొస్తారు భక్తుడి యొక్క లక్షణాలు ఏమేమి ఉంటాయి. భక్తి గురించి బాగా ఎంతో శాస్త్రీయంగా సైంటిఫిక్గా దాని గురించి చెప్పడం జరిగింది. సో అవన్నీ ఉన్నప్పటికీ చైతన్య మహాప్రభు సింప్లిఫై చేసి చెప్పారు భక్తుడికి ఉండాల్సిన లక్షణం. మన అందరికీ తెలుసు, తృణాదపి స్నేచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదార్. ఎందుకంటే మనం ఆ స్థానానికి పొందాలంటే, స్థితధూళి స్థాయికి ఎదగాలంటే మనకి ఏకైక మార్గం హరేర్నామ 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 కేవలం. అది మనకి తెలుసు. కానీ కీర్తన్య సదాహరి చేయాలంటే ఆ 4 ఖచ్చితంగా అవసరం. సో ఆ స్థానానికి మనం ఎదగాలంటే, స్థితధూళి భగవంతుడికి స్థితాలంటే మనం ఈ లక్షణాలు మమ్మల్లో పెంపొందించుకోవాలి. వినయం, సహనం, అందరికీ గౌరవం ఇవ్వటం, మనం గౌరవం కోరుకోపోవటం, ఈ 4 చాలా ముఖ్యమైనవి. అండ్ అన్ని లక్షణాల్లో చాలా సరళమైంది కూడా అండ్ కష్టమైంది కూడా. ఈ లక్షణాలు మనం పెంపొందించుకుంటే మనం చూడొచ్చు అన్నమాట. మనం ఎవరైనా గుర్తించాలన్నా సరే, ఎవరైనా గుర్తించాలన్నా ఈ స్థాయిలో ఉన్నాడు ఈ వ్యక్తి అని గుర్తించాలంటే ఇవి చూసుకోవాలి 4. ఇంకేమైనా ఓకే. శ్రీమద్ భాగవతానికి శ్రీ ప్రభుపాదకి కౌర ప్రేమానందే.